సభ్యులందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.
స్వయమేవ లక్ష్మీ శ్రీలంకరాజమీ కటాక్షై నేను ఒక మనసు మీద పడుతున్నాను అన్న విషయాన్ని నేను మరిచిపోతున్నాను. నేను ఆ ప్రార్థన మనసులో భావన చేస్తున్నాను. భావన చేస్తూ తస్మై నమః పరేషాయ బ్రహ్మణే నమః శక్తయై రూపయో రూపాయ నమశ్చేతి కర్మణే. ఏమి మాట ఇది, ఎంత అందమైన మాట అని నేను ఆ ప్రార్థన గురించి మనసులో భావన చేస్తున్నాను. ఇప్పుడు నేను దోషం చేశానా, దోషం చెయ్యకుండానే ఉన్నానా అంటే ప్రార్థనకు సంబంధించినంత వరకు బాహ్య శౌచ అంతఃశౌచముల గురించి మాట్లాడడం అన్ని వేళలో కూడా ఏదో ఆపద వచ్చిందండి. శంకర సౌందర్యులు అంటారు, నఖై నాకస్త్రీణాం కరకమల సంకోచసితివి స్థలూనాం దివ్యానాం హసత యువతే చిన్ని చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ రాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం సియవని శాఖాయ దదతౌ అంటారు. అమ్మా నిన్ను నమ్మిన దరిద్రులు కూడా పరమ సంతోషంతో ఉన్నారమ్మా, భద్రంగా ఉన్నారు. బెంగలీ ఆపదలో ఉన్నాడు ఒక ఆయన, అమ్మవారి జ్ఞాపకానికి వచ్చింది, గభాన అమ్మని ప్రార్థన చేశారు, పైన స్నానం చేసి లేడు. నేను మీకు ఉదాహరణ చూపిస్తాను. ద్రౌపదీదేవి పురుషమయందు గోవిందుడిని ప్రార్థన చేసినప్పుడు ఒక స్త్రీకి ఉండవలసిన శౌచం కూడా లేదు వేదవస్త్రయ యుద్ధం. అటువంటి దోషభూయిష్టమైన సమయంలో ఒక ప్రార్థన చేసింది, శరణాగతి చేసింది, ఫలించిందా ఫలించలేదా? ఫలించింది. గజేంద్రుడు స్నానం చేశాడా చేయలేదా అంటే అలయక సవయక వేసక నవయక కలి మొకరితో ఉండంతక రాత్రులు సంచలు దివసంపులు సరిపే కోరొక్క వెయ్యి సంవత్సరములన్నా కొనగారు. అప్పటికి 1000 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తాం. గజేంద్ర మోక్షంలో ఏనుగు శరణాగతి చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆచరణ చేసిందా, స్నానం చేసిందా అని మీరు అడిగారనుకోండి, అప్పుడు దాని గురించి మాట్లాడవలసి గారు హాస్యాస్పదమైన ప్రశ్న. స్నానం లేదు, శౌచం లేదు, కానీ ప్రార్థన మాత్రం చాలా దిటమైనటువంటి గుండెతో పరమపూనికతో దృఢితో చేసింది ప్రార్థన. ఫలించిందా ఫలించలేదా? ఉత్తరక్షణం ఫలించింది. కాబట్టి ప్రార్థనయందు బాహ్య శౌచ అంతఃశౌచముల యొక్క ప్రమేయం అన్ని వేళలా ఉంటుందా? ఉండదు. కానీ ప్రార్థన అన్నది సాధారణంగా ఇప్పుడు జరుగుతుంది, పూజ ప్రార్థన. కాబట్టి ఆ సమయంలో బాహ్యాంతర్శోచములను పాటించాలనేటటువంటిది మనకి అనుచారంగా వస్తున్నటువంటి విషయం. అసలు ఈ ప్రార్థన దేని కొరకు అని అడిగారు. ఆలోచనలో దీని గురించి అందమైన పరిశీలన ఉంటుంది. ఎందుకు చేయాలి ప్రార్థన? రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో శుక్లాం, నేను ఏదో ఉపన్యాసం మొదలుపెట్టానంటే మొదలు పెడితే శుక్లాం ప్రధాన విష్ణుని చేసుకోవడం చతుర్భుజమన్నట్టు గణపతిని గురువుని ఏ నేను ఏ గ్రంథం గురించినటువంటి ప్రసంగం చేస్తున్నానో ఆ గ్రంథంలో ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మం ఏ రూపంతో చెప్పబడిందో ఆ రూపాన్ని ఎవరు చెప్పారో అటువంటి వ్యాసుయ పాదములను పరంపరాగతంగా ఉన్నటువంటి నేను ఏ సంప్రదాయమునందు నిలబడాలని కోరుకుంటున్నానో అటువంటి సంప్రదాయములకు ఆదిపురుషుడైనటువంటి జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క పాదపద్మములను ప్రార్థన చేసి ఉన్నాను. అయ్యా మీరు నా యొక్క భావ ప్రచోదనము చేయండి, బుద్ధి ప్రచోదనము. ఇప్పుడు ఈ ప్రార్థన అన్న మాట అసలు ఎందుకు చేస్తారు? పూజలో ఎందుకు ప్రార్థన? ఈ ప్రార్థన అన్నది ఈ సనాతన ధర్మమునందు ఎందుకు అంత గట్టిగా నిలబడింది? దీని గురించి భాగవతంలో ఒక పరిశీలన చేసి ఒక మాట చెప్తారు. పాత జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయములు ఉంటాయి లోకంలో. ఇవి మనుష్యునిగా జన్మించిన ప్రతి వాడు తెలుసుకుని ఉండవలసిన విషయం. ఒకటి కాలము, రెండు జీవుడు అనగా అజ్ఞానం చేత సంకుచితముగా ఉన్నాను నేను ఉన్నాను నేను అనుకుంటున్నటువంటి యజమాని అనుకోండి, కొన్ని కష్టపూర్తికత్వం యజమాని అని మాటంటే అది శివస్వరూపం. ఎందుకంటే కాఠ్మండూలో యజమానులు ఇంకా ఉన్నది కాబట్టి యజమాని. మూడు దురితము, ఇది బాగా పట్టుకోవలసిన మాట. ఇది తెలిస్తే పూజకి ప్రార్థనకి ఒక అర్థం ఉంటుంది. ఇది తెలియకపోతే చేసే ప్రార్థన రిచువలిస్టిక్ అంటే ఇంగ్లీష్లో చెయ్యడా చేస్తాడు, ఎంత గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తాడో, కానీ దాని వెనక ఉన్నటువంటి ప్రయోజనం తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ప్రార్థన చేస్తుంటాడంటే ఇవి మూడు, కాలము యజమాని దురితము. కాలము సాక్షాత్ ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఈశ్వర ప్రమేయం కాదు, అక్కర్లేదు, కాలమే ఈశ్వరుడు. ఎందుకని భగవద్గీతలో పరమాత్మ ఒక మాట అంటాడు, కాల కలయతామహం, కలయతాం అంటే లెక్కలు కట్టువాడు. నేను ఒక అకౌంటెంట్గా ఉన్నాను. ఇక చిత్రమైన మాట, నేను లెక్కలు కడుతున్నాను అంటాడు. ఏమిటి కడుతున్నాడు? కాలస్వరూపముగా నేను లెక్కలు కట్టుచున్నాను. మనకి తెలియదు, కాలంలోనే మనం అనేక శరీరాలు తీసుకున్నాం, కాలంలోనే పడిపోయాం. ఇప్పుడు ఈ శరీరం కూడా కాలంలోనే వచ్చింది. ఈ శరీరం ఒక సంవత్సరానికి పూర్వం లేదు. ఇది జూలై 14, 1959 సంవత్సరానికి ముందు కోటేశ్వరరావు పేరు కలిగినటువంటి ఈ శరీరం లేదు. ఇది 14, 7, 1959 ఈ లోకంలో ప్రవేశించింది. ఈ శరీరం పడిపోయే రోజు కూడా ఉంటుంది. ఏ రోజు పడిపోతుంది అది నాకు తెలియక్కర్లేదు. ఒక రోజు పడిపోతుంది ఆ శరీరం, తర్వాత ఆ శరీరం మరలా ఉండదు. శరీరం పడిపోతుంది ప్రత్యేకాలు, కానీ కాలం ముందు ఈ శరీరము ఒక రోజు వచ్చింది, ఒక రోజు వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలం జీవితము అంటారు. ఎంతకాలం ఉంటుంది ఈ శరీరం అయినా, ఏ ప్రాణి అయినా, ఏ చెట్టు అయినా, నామ రూప బాగా గుర్తుపట్టుకోండి. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం. నేను కుండ అన్నాను, నేనే కుండ తీసుకురాలేదు, కానీ కుండ అని మాట అన్నాను. మీకు అందరికీ నేను కుండ అంటే ఏం తెలుస్తుందండి? మీకు రోలు కనపడదు కదా, మీ మనసులో రోలు గురించి మీకు నామం చేయరు. నేను కుండ అన్నప్పుడు మీకు మట్టితో చేయబడిన ఒక కుండ జ్యోతకము. నేను ఒక నామము చెప్తే రూపము భాషిస్తోంది. నేను ఒక కుండకి తెచ్చి పేరు చెప్పకుండా ఇగో ఇంటిలో నీళ్లు పోసుకుని నేను తాగుతాను అన్నాను. ఓ ఇదే కోటేశ్వరరావు గారు కుండలో నీళ్లు తాగుతాను. ఇప్పుడు రూపమును చూపిస్తే నామమును మీరు చెప్పారు. నామరూపములు ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. రూపం వెళ్ళిపోతే నామం వెళ్ళిపోతుంది, నామం వెళ్ళిపోతే రూపం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళని రూపము అసలు లోకమునందు వచ్చిన ఆ రూపము వెళ్ళిపోవడం అన్నది లేకుండా ఉన్న వస్తువు ఆ రూపముతో ఆరాధింపబడేది పరమాత్మ ఒక్కటే. కాబట్టి ఆయన నామరూపములు శాశ్వతములు, మిగిలిన నామరూపములు కలిగినటువంటిది జగత్. జాగితే గచ్చతే, వచ్చి వెళ్ళిపోతుంది. ఇటువంటి ఈ జగత్తు కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతుంది. ఒక తేదీన పుట్టింది, ఒక తేదీన వెళ్ళిపోతుంది. ఇలా ఎంతసేపు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది తెలుసా? ఈ లోకమునందు వచ్చిన ఏ ప్రాణి ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది ఒకనాడు వెళ్ళిపోతుంది, ఏ ప్రాణి అయినా వెళ్ళిపోవచ్చింది. కానీ ఎప్పుడు వెళుతుంది వాడికి తెలియదు, వాడిని ఆశ్రయించి ఉన్న ఎవరికి. కానీ ఈ మధ్యలో మాత్రం పెద్ద నాటకం అనుకోండి, ఇది వేరు విషయం. ఇప్పుడు ఈ మధ్యలో బ్రతికినటువంటిది ఏది? కాలము. ఆయన ఇంతకాలము బ్రతికారు అంటారు. ఈ కాలము ఏమి? ఈశ్వర స్వరూపము. ఈ కాలంలో ఏం చేశాడు? తనని తాను ఉద్ధరించుకున్నా ఈ కాలంలోనే, తనకి తాను పతనమైపోయినా ఈ కాలంలోనే. ఇప్పుడు ఈ కాలమునందు ఈశ్వరుడు ఏమిస్తాడు? సుఖమును ఇస్తాడు, దుఃఖమును ఇస్తాడు. మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మమునందు సుఖం ఇవ్వడానికి ఒకడు, దుఃఖం ఇవ్వడానికి ఒకరు ఉండరు. సుఖమిచ్చిన ఈశ్వరుడే, దుఃఖమిచ్చిన ఈశ్వరుడే. కాబట్టి దుఃఖం వచ్చింది ఎవరికాడ అనుకోవాలి, వాడే ఇవ్వాలి సుఖం కూడా, వాడి కాడే పట్టుకోవాలి. కాబట్టి సుఖ దుఃఖములు రెండింటికి ఎవరు హేతు? వాడే భయకృద్భయనాశన. ఎవడు భయపెట్టాడో వాడే భయాన్ని నాశనం. ఎవడు ఘోర రూపంతో భయపెట్టాడో ఒకడు అఘోర రూపంతో వీళ్ళని శాంతింపజేస్తాడు. ఎవడు రుద్రుడు ఏడిపించాడో ఒకడు శివుడి మంగళ పదార్థ ఏమి మన ఓదాడుతాడు. అందుకే కష్టం వచ్చింది రుద్రాభిషేకం చేసుకోండి. నమస్తే అస్తు ధర్మదే బాహుభ్యాం తతే నమః. ఏమి స్వామి వాళ్ళ దాసుపట్టుకున్నారు, ఎంత కొంతకాన్నారు, నేను మీ బిడ్డ శాంతించండి, ఆ ధనస్సు పక్కన పెట్టేది, మీ ధనస్సుకి నమస్కారం, మీ బాహులకు నమస్కారం, మీ కోపానికి నమస్కారం అని ఉదయత నమస్కారాలు చేస్తుంది రుద్రం. ఇప్పుడు ఏమయ్యాడు? ఉపశాంతి పొందాడు. ఆ పిల్లాడు దారిలోకి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎవడు పెద్ద శిక్ష వెయ్యాలనుకున్నాడో వాడు ఆ శిక్షను తగ్గించేస్తాడు. తగ్గించి ఇప్పుడు అనుభవించవలసినటువంటి కష్టాన్ని బాగా తగ్గించి అనుభవింపచేస్తాడు. ఇది ఈ కష్టం ఎందుకు ఇవ్వాలండి? అసలు కష్టం ఇవ్వకపోతే మేము రోజు ప్రార్థన చేస్తామన్న ఉన్నాడు అన్నంత మరి ఎందుకు మాకు కష్టాలు ఇస్తారు? ఇది మీకు తెలియదు అంది శాస్త్రం. ఎందుకు కష్టం ఇస్తున్నాడో నీకు తెలియదు. నువ్వు చేసిన పాపము నీవు మరిచిపోయావు. వేదము ఇవి చేయవద్దని చెప్పింది. ఏమి చేయవద్దని చెప్పిందో అది చేయుటయే పాపం. ఇప్పుడు ఆ పాపమునకు ఫలితమేమి? దుఃఖము. పుణ్యమునకు ఫలితమేమి? సుఖము. కాబట్టి ఇప్పుడు పుణ్యానికి సుఖం, పాపానికి దుఃఖం. పాపము పుణ్యము లెక్కలు ఎవరు కట్టుకోవాలి? ఏం చేస్తున్నాను? వాడు కట్టుకున్నాడు. ఎలా కట్టుకున్నాడు? చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా కట్టే అందుకే చిత్రగుప్తుడయ్యాడు. ఇప్పుడు చిత్రగుప్తుడై రాసుకున్న పాప పుణ్యాల ఫలితం ఇందులో ఇవ్వాలి, కాలంలో ఇవ్వాలి. కాబట్టి కాలహ కలత కలయమహం లెక్కలు కట్టి పాప పుణ్యాలు ఇస్తున్నాడు, సుఖ దుఃఖములను ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ సుఖ దుఃఖముల ఎందు అమ్మయ్య చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉందండి, ఇగిలి వంతులు వేస్తాడు పదివద్దు, నాకు చాలా దుఃఖం వచ్చేసిందండి, నేను అంటాడు నేల పడిపోతాడు పదివద్దు. ఇప్పుడు ఈ పొంగు పొంగు రెండు ఎందుకు వచ్చాయి? సుఖము చేత దుఃఖము చేత. పొంగు పొంగు రెండింటికి ఆధారభూతమైన వాడు ఎవడో అదొకటే నాకు ప్రమాణం ఉన్నవాడికి. పొంగుతో సంబంధం లేదు, పొంగుతో సంబంధం లేదు, ఇచ్చేవాడితోటే సంబంధం. ఇలా ఎదిగిన వాడిని ఏమంటారో తెలుసా అండి? ఈశ్వరుడు ఎందు లభించిన వాడు అంటారు వాడు. రాము రామాయణంలో ఇలా ఉండగలిగితే రాముడు అంటాడు. అందుకే రాముడు రమ్మినాడే ఉంటారు. ఎందుకని? తొమ్మిది మీరు ఎంత పెట్టి హ్యాన్సర్ వేయండి, మళ్ళీ తొమ్మిది అవ్వాలి. తొమ్మిది ఒకటిలో తొమ్మిది, తొమ్మిది రెండు పద్దెనిమిది, ఎనిమిది ఒకటి తొమ్మిది, తొమ్మిది మూడు ఇరవై ఏడు, ఏడు రెండు తొమ్మిది, తొమ్మిది నాలుగు ముప్పై ఆరు, ఆరు మూడు తొమ్మిది, తొమ్మిది ఐదు నలభై ఐదు, నాలుగు ఐదు తొమ్మిది. కాలమునందు ఏం జరుగుతుంది అనుకుంటానివ్వండి, తన యొక్క స్వస్వరూపానుసంధానమునందు ధర్మమునందు తాను నిలబడిపోయి ఉంటాడు. ఇది కదలిక లేకుండా ధర్మమునందు నిలబడిపోయి ఉండిపోయిన వాడు కూడా వాటిని రాముని పిలుస్తాడు. నీవు రాముణ్ణి ఆరాధించి రాముడు కావాలి, నీవు కూడా అభిరాముడు కావాలి, నిన్ను చూసి లోకము ఆనందము పొందేటట్టుగా కావాలి. ఇప్పుడు ఈ దురితము ఏ పాపం చేశావో దాని ఫలితం ఎలా వచ్చేస్తుందో నీకు తెలియదు. నువ్వు లేచి నమస్కారం చేసి ఏమనుకుంటా అంటే నేను చాలా సుఖంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, శుభవార్త మీద శుభవార్త, అబ్బా ఎంత ఆనందంగా ఉన్నానో అంటావు. నీకు తెలియక్కర్లేదు పిడుగుపాటు లాంటి వార్త ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు? నేల పడిపో పడిపోయి మళ్ళీ పది రోజులు, పదిహేను రోజులు, ఇరవై రోజులు, నెల, రెండు నెలలో, మూడు నెలలో బాధ. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవడు దెబ్బ కొట్టాడో వాడే కట్టుబడతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? ఆయనే ఓదార్చి మళ్ళీ ఓ మంగళం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సుఖ దుఃఖములకు కారణమైన పరమాత్మ దురితము చేసినటువంటి పాపములకు ఫలితమునిచ్చినప్పుడు తట్టుకోలేదు, పుణ్యము ఫలితమునిచ్చినప్పుడు నీ స్థితిలో నువ్వు ఉండవు, ఎగిరేది కదిలేస్తున్నావు. ఈ రెండింటి ఎందు ప్రధానముగా తట్టుకోలేనిది పాప ఫలితం. ఈశ్వర తెలిసో తెలియకో పాపం చేసే ఉంటాను, కాబట్టి కదా మనుష్య శరీరంలో ఉన్నాను. కాబట్టి దుఃఖం ఏదో రావలసి ఉండి ఉండవచ్చు కాలమునందు, ఇవాటి రోజు కాలమునకు విభాగం. అందుకని దేశకాల సంకీర్తనం చేస్తాం. ఈ దేశమునందు, ఈ కాలమునందు, ఈ తిథి ఎందు, ఈ సంవత్సరంలో, ఈ విభాగంలో నేను పొందవలసిన దుఃఖం ఏమైనా ఉంటే నన్ను అనుగ్రహించి ఆ దుఃఖము చేతని పాదముల ఎందు భక్తి విశ్రుతిని పొందకుండా భక్తి నిలబడిపోయి అది పాడైపోనంత దుఃఖముగా మార్చి నన్ను అనుగ్రహించు. తప్ప దుఃఖం తీసే రుచు తీసేది ప్రార్థన చేయదు. అలా చేస్తే అది రాక్షస పూజ. రాక్షసులు ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తారు, నాకు చావు అంటాడు. బ్రహ్మగారు అంటాడు లేదా కూర్చుకురా, చావు లేకుండా ఉండదురా అంటాడు. కాబట్టి ఈ శరీరం పడిపోకూడదని కోరితే వాడు రాక్షసుడు. ఈ శరీరము పడిపోవాలి కానీ నీ అందు మనస్సు నిలబడిపోయి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం కుర్వానుకమివబంధనాన్ ద్రవ్యోముక్షీయమామృతాత్ దోషపట్టు ముష్కరించి విడిపోయినట్టుగా నీ అందు మనస్సు నిలబడి ఉండగా శరీరము నందుండి జీవుడు ఉత్క్రమణములు పొందాలని కోరితే ఉపాసన. అంటే సత్యమును అంగీకరించగలగాలి. కాబట్టి ఇప్పుడు దురితమును పొరగొట్టేది ఎవరు? ఒక్క ఈశ్వరుడే. నీ కష్టమునకు నివారణము చేయగలిగిన వాడు ఎవరు లోకములో? ఏదొక ఇలా కనపడతాడు నీకు ఉపకారం చేసినట్టు, కానీ ఆ ఉపకారం చేస్తున్నవాడి రూపమునందున్నవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడే నీకు సహాయపడతాడు. కనుక ఈశ్వరుణ్ణి ప్రార్థించి తీరవలే. ప్రతి గృహస్థు ప్రార్థన చేయకుండా ఉండరాదు. ఇది లోకమునకు అందించాలి. ఇప్పుడు మీరు ఒక విషయం కనిపెట్టవలసి ఉంటుంది. ఎవరైనా అయితే ప్రార్థన ఒక్కడి గురించి చేసుకుంటే చాలా నాకు కదా కష్టం సుఖం వచ్చేది, నేను చేసిన పాప పుణ్యాలకి కదా ఫలితం వస్తుంది, నేను ఎలా ఉన్నాను అనడానికి నాకు కష్టం రాకుండా ప్రార్థన చేసుకుంటే చాలా అది సంతోషం. మీ గురించి మీరు ప్రార్థన చేసుకున్నారనుకోండి, నాకు నేను ఏడవకూడదు స్వామి అన్నారు, కానీ నా కొడుకు కాలు మిగిలిపోయింది. ఇప్పుడు ఎవరు ఏడుస్తారు? నా కొడుకు ఏడుస్తా, నేను ఏడుస్తాను. నేను ఏడు పాపి పర్వాలేదు భగవాన్ ఉన్నాడు రక్షిస్తానుకోగానే మా ఆవిడ ఏడుపోలేదు, దాని ఏడుపు చూసి మళ్ళీ ఏడుస్తాను. ఇప్పుడు నా ఏడుపు ఎవరి కారణం? నేనా? నాకేమైనా కష్టం వచ్చిందా? నా శరీరానికి ఏమైనా కాలు మిగిలిందా? విరగలేదు. ఎవరికి మిగిలింది? నా కొడుకు మిగిలింది. ఎవరేడవాలి? నేనే ఏడవాలి. నా స్నేహితుడికి ఏదో ఆపద వచ్చింది, ఎవరేడవాలి? నేనే ఏడవాలి. నా కూతురికి ఆపద వచ్చింది, ఎవరేడవాలి? నేనే ఏడవాలి. నా భార్యకి ఆరోగ్యం వచ్చింది, ఎవరేడవాలి? నేనే ఏడవాలి. ఇప్పుడు ఏమవ్వాలి? నా ఏడుపుకి నా శరీరమే కారణము కాదు, నాకు ఎవరితో అనుబంధములు పెట్టుకుంటున్నానో వాళ్ళ ఆపదలు కూడా నా ఏడుపుకి కారణము లేదు. ఇప్పుడు నాకు ఎంత మందితో అనుబంధం ఉందో, ఎవరెవరికి కష్టం వస్తే నేను ఏడుస్తున్నా, వాళ్ళ పేర్లది రోజు జపకమ్మా ఈశ్వరుడికి అంత జ్ఞాపకం చెప్తే ఆ పేర్లన్నీ చెప్తూ కూర్చోని ఆ పూజలో ఈశ్వర వాడికి అతను రాకూడదు వీడికి రాకూడదు వాళ్ళకి వస్తే నేను ఏడుస్తా వస్తున్నాను చెప్పాలని ఋషుల గొప్పతనం ఏమిటో తెలుసండి. అందుకని అష్టోత్తర స్థానాలు ఇచ్చేట గ్రామాలు ఏం ఉండకూడదా ఉండకూడదా ఉండవు ఉంటుంది ఏంటి మొత్తం మీద రాయడానికి ఇంకో నామకాల గుర్తు రాలేదా? కాదు, వాళ్ళ మేధ లేక కాదు. 108కి ఒక కారణం ఉంది. మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 = 38. ఈ లోకంలో ఎవడు పుట్టినా ఆ నక్షత్రంలో 4 పాదాలలోనే ఉంటాయి. వాడి గ్రహగతులు, వాడి సుఖ దుఃఖాలు ఆ నక్షత్రాన్ని బట్టి వస్తాయి. అందుకే ఆశీర్వేదం చేసేటప్పుడు ఈ నక్షత్రం చెప్పకుండా ఆ నక్షత్రాన్ని ఆ రాశి నుంచి ఆశీర్వేదం చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ 27 నక్షత్రాల యొక్క ఒక్కొక్క నక్షత్రం యొక్క 4 పాదాల్లోనూ ఉంటుంది ఈ జగత్తు అంతా. అంతకన్నా పొందడానికి అవకాశం లేదు. దాని వలననే వాడి సుఖ దుఃఖములు వస్తున్నాయి. ఈశ్వర ఈ 108 పాదములలో ఈ జగత్ అంతా ఉంది. నీకు విశాలమైన దృష్టి ఉంటే సనాతన ధర్మమునందు గొప్పతనం ఏమిటో తెలుసండి. నువ్వే అలా గొప్పతనం కాదు, లోకమునందు ఏది ఏడ్చినా నా ఏడుపే భావించాలి లోకమును ఈశ్వరుడిగా చూసి. కాబట్టి ఇప్పుడు లోకమునందు ఎవడు ఏడవకుండా చూడు. కాబట్టి ఇప్పుడు 108 నామాలతో పూజించాలి. ఇప్పుడు 108 పాదములు ఉపశాంతి పొందుతాయి. లోకమంతా సునిక్షంగా ఉండాలి. లోకా సమస్త సుఖినోభవంతు, ఇది విశ్వ శ్రేయస్సు కొరకు యాగం చేయడం, లోకశాంతి కొరకు యజ్ఞం చేయడం, 108 నామాలతో పూజ చేసి జగత్తునంతటినీ చల్లగా ఉండాలని అభిలషించడం సనాతన ధర్మమునందు మాత్రమే ఋషులు నేర్పే. తప్ప ఈ ప్రసాదం పుచ్చుకున్న వాళ్ళకే ఈ దేవుడు అనుగ్రహం, పక్కనే ఉన్న ప్రసాదాలు పుచ్చుకోకండి చెప్పడం సనాతన ధర్మమునందుగా. విశాలతో ఋషులు జగత్తంతటి గురించి మాట్లాడేటప్పుడు సంకుచిత ధర్మంతో మాట్లాడారు. ఇలా మాట్లాడిన వాడు, ఇంత విశాలమైన దృక్పథమున్నవాడు, వాడు మాత్రమే ప్రార్థన నేర్పగలడు. అన్యులు ప్రార్థన నేర్పలేదు. ప్రతివాడు ప్రార్థనా శ్లోకాలు, ప్రతివాడు ప్రార్థనకి సంబంధించిన పద్యాలు రచన చేయగలని మీరు అనుకున్నారేమో అలా నిలబడలేదు. పరంపరాగతంగా తాను బ్రహ్మమును అనుగమించి బాగా విషయమును తెలుసుకున్నటువంటి ఆచార్యుడు గురువు మాత్రమే ప్రార్థనకి సంబంధించిన విషయ రచన చేయగలడు. భీష్ముడితో ప్రార్థన కృష్ణుడు దగ్గరుండి చేయించడానికి కారణమని రేపు లోకానికి తెలియాలి ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి చేత కాకపోతే భీష్ముడు చేసిన ప్రార్థన అడ్డు పెట్టుకుని వాళ్ళు ఆ పద్యాలు చెప్పుకునైనా ప్రయోజనాన్ని పొందాలి. ఏమీ చేత కాని వాళ్ళు భీష్ముడు చెప్పిన పద్యం వెళ్ళి పూజా మందిరంలో చెప్పుకుంటే చాలు, వాడు అన్ని పూజలు చేసేసినట్టే పూనిక ఉంటే చాలు. ఇప్పుడు చూడండి హరిప్రసాద్ గారు ఉన్నారు, వారికి ఎవరు ఈశ్వరుడు? ఆయనకి గురుకుతంగా ఈశ్వరుడు లేడు. నేను చూసినంత ఆయనకి అన్నీ గురివి చాలా గొప్ప విషయం. గురువు ఈశ్వరుడి కన్నా పెద్ద పీట మీద నిలబడ్డాడు. అలా ఆచార్య అని భీష్ముడిని పిలవడానికి కారణం అది మనుష్యులందరూ తప్పన ఇస్తారు. భీష్ముడు చేసినటువంటి ప్రార్థన మీరు చేస్తే మీరు దురితోపశాంతి కొరకు ఏ విధమైన పూజ చేయాలో అటువంటి పూజని అనుసంధానం చేసినట్టే ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేత మీ కోరికలు పెరుగుతున్నట్టే. కాబట్టి ముందు ఆలంబనముగా ఏ రూపాన్ని పట్టుకోవాలో, మనస్సు ఏమి పట్టుకుంటే అసలు మీకు ఉపశాంతి కలుగుతుందో, మీ కోరికలు తీరుతాయో, అటువంటి రూపాన్ని ముందు మీకు అందించాడు. మీరు చూడండి, మీరు వ్రతకల్పము అని ఉంటుంది మనకి, వ్రతకల్పము అంటాం. అందులో ఒక మూర్తిని నిర్ణయం చేస్తారు. అందులో బంగారం చేత కానీ, వెండి చేత కానీ, రాగి చేత కానీ, కుప్పకలకు మట్టితోనైనా ఈ ప్రతిమను చేసి అనుకుంటుంది ప్రతికల్పము. అంటే మీరు ప్రధానముగా మీ ఆర్థిక శక్తిని బట్టి దేనితో మూర్తిని తయారు చేయండి, ఈశ్వరుడికి అభ్యంతరం ఉండదు. కావలసింది మీరు ఏ పదార్థము చేత మూర్తిని పెట్టారన్నది ఈశ్వరుడు చూడడు. మీరు ఎంత సంతోషంగా మూర్తిలోకి రూపాన్ని శబ్దశక్తితో ఆవాహన చేస్తున్నారన్నది చూపాడు. అలా మీరు చెయ్యగలిగారనుకోండి, ఆర్థిక ఆవాహన అవుతాడు. మీరు కనక ప్రతిమనే పెట్టారనుకోండి, ఆ భక్తి లేదనుకోండి, ఈశ్వరుడు అందులో ఉంటారా? నేనంటాను అందులో బంగారమే ఉంటుంది. ఈశ్వరుడు అందులో, ఈశ్వరుడు తప్పటా అంతటా ఉంటాడు. కానీ ఈ ఆవాహన కులం, ఎందుకంటే నీ భక్తి సరిపోలేదు. ఇక్కడ చూడండి, మట్టితో చేశారు ఆయన, కానీ ఆయన చేసినటువంటి ఉపాసనకి, ఆయన భక్తికి ఈశ్వరుడు ఆ ప్రతిమలో ప్రవేశించి చుట్టూ స్వీకరిస్తాడు. నేను వెంకటాచల గ్రహం చెప్పినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకుంటాను. కేవలం కుండం చేసుకునేటటువంటి ఒక కుమ్మరి కుండం చేయడం మొదలుపెట్టే ముందు మట్టితో ముందు ఒక తులసి దళాన్ని చేసి ఆ తులసి దళాన్ని తీసుకెళ్ళి మట్టి తులసి దళాన్ని పరమాత్మ పాదాల మీద వేసేవాడు. వెంకటేశ్వరుడు కొండమాన్ చక్రవర్తి పూజ కన్నా ఆ పూజని స్వీకరించాడు. కొండమాన్ చక్రవర్తిని నీ పూజ అంటే నాకు అసహ్యం ఉంది, నీకు భాగద్వేషాలు ఎక్కువ, ఇవన్నీ నీ చేశానని చేసుకుంటావు, నేను స్వీకరించలేదు నీ పూజ, తెల్లబోయిన ఎవరికి పూజిస్తామని అడిగాడు. శ్రీకాళహస్తికి తిరుపతికి మధ్యలో ఊళ్ళో ఒక కుమ్మరి వాడు ఉన్నాడు, వాడు మట్టితో తులసిదళం చేసి నా పాదాల మీద వేశాడు. ఆ పూజ తీసుకున్నాను, వెళ్ళి చుట్టూ వాడి దగ్గర నేర్చుకో పూజ అవుతున్నాడు. భగవాన్ కొండమానం పరిగెత్తి వెళ్ళి ఎండలో స్పృహ తప్పి పడిపోతే భీముడు తమాలి వాళ్ళిద్దరి పేరు నీళ్లు చల్లి కొండమానం చక్రవర్తిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆ రోజున ఆ భీముడు ప్రతిరోజు తన దగ్గర ఏది తింటున్నాడో దాన్నే భక్తితో ఈశ్వరుడికి పెట్టేవాడు. ఆయన ఏం తింటాడు, ఆయనకేం పంచవచ్చు పరమాన్న లేవు, సంకటి తింటాడు ఆయన. ఆ సంకటి ఆ పెరుగున్న ముద్ద తను కుండలు చేస్తాడు కాబట్టి ఒక కొత్త కుండ ముక్కోటి అక్కడ పెట్టి అందులో సంకటి పెట్టి ఆ పెరుగున్న ముద్ద పెట్టి వెంకటేశ్వర తిను అనేవాడు. కానీ ఆయన భక్తి అటువంటిది, అత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది, భక్తితో ఇచ్చి తీసుకెళ్ళి ఉంచుకుంటాడు. లోకంలో మీరేం సృష్టించారా ఇవ్వాలి, అన్ని ఆయనే సృష్టించారు. కనుక ఈశ్వరుడు ఆ పెరుగన్న ముద్ద తినేవాడు. అది చూసి కొండమా నేర్చుకున్నాడు ఇది చెప్తే ఏమైందో తెలుసా అండి, వెంకటేశ్వరుడు తన మెడలో ఒక ఆభరణములన్నీ తీసి దేవుడికి అలంకారం చేశాడు. లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు తాము వేసుకున్న ఆభరణములను తీసి తమాలిని అలంకారం చేశారు. వెంకటేశ్వరుడు చెయ్యి పట్టి తీసుకెళ్ళి గరుత్మంతుడి మీద కూర్చోబెట్టి వైకుంఠాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కడ జరిగింది విషయం, మన శ్రీకాళహస్తి తిరుపతి మధ్యలో ఒక కుమ్మరి వాడు ఆ స్థితిని కొట్టగలిగాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వెంకటేశ్వరుడి ప్రతిజ్ఞ ఏమిటో తెలిసాడు, నేనంటూ తినేది ఏమైనా ఉంటే మీరు ప్రసాదం ప్రసాదం అని పిలిచే లడ్డు నేను తినను, నాకేం కావాలో తెలుసా, ప్రతిరోజు ఒక కొత్త కుండ తెచ్చి పగలకొట్టి కొత్త కుండ పింకులో ఒక పెరుగు అన్నపు ముద్ద ఒక్కటే కులశేఖర నాడు అక్కడి దాని లోపలికి వెళుతుంది, అదొక్కటే అక్కడ పెట్టి నెగ్గించి పెడతా ఒకటే వెంకటేశ్వరుడు స్వీకరిస్తాడు. మిగిలినవి ఆయన అనుగ్రహంగా అందుకే ఓమని పండాల వాడి వెంకటేశ్వరే నేను కొంత అంటే రామాచార్యుల తోమని పండాల వాడి వెంకటేశ్వరుడు ఏ రోజు కొత్త కుండ పెంకు ఆ రోజు, ఆ రోజు భీముడు పెట్టినట్టే ఓ కుండ పెంకులో పెట్టి ఆనందాలయం దగ్గర పెట్టి పెడతారు. ప్రార్థన భక్తి ఏం చెప్తే ప్రార్థన అంటే మీరు నిర్ణయించలేరు. ఒక్కొక్కసారి మౌనము ప్రార్థన, దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి సత్సంబరాలు ఏమని ప్రార్థన చేశారు అని ఇంకా ఏం చెప్పండి. మౌనవ్యాఖ్యాం వర్షిష్టాం దేవ సదృశిగణైరాహృతం బ్రహ్మనిష్టై కనుక చూడండి, ప్రార్థన అయితే అందరూ భీము స్థాయిలో ఉండగలరా? జన్మదానికి సంస్కారం ఉన్నప్పుడు, నువ్వు పద్యం చెప్పగలిగినప్పుడు, నువ్వు ప్రార్థన చెయ్యగలిగినప్పుడు చెయ్యాలి. కానీ ఏం చెయ్యాలో చేతకాకుండా మాట్లాడుకో. ఈశ్వరుడిని మాట్లాడేటప్పుడు నీ సొంత మాటలు నువ్వు మాట్లాడకు. ఎలా మాట్లాడతావు? మహాత్ములు చెప్పిన ఉన్నాయి, ఎలా మాట్లాడు? అయితే ఒకటి చూడండి, ఎప్పుడూ దురితం ఉందని ప్రార్థనేనా? తప్ప అనకూడదు. ఎప్పుడు నాకు కష్టం వద్దని పూజ, నాకు కష్టం వద్దని ప్రార్థన చేయకూడదు. ప్రార్థన పూజ ఎలా ఉండాలో తెలుసండి. ఈశ్వర చేసిన మాత్రం ఎందుకు రాని కష్టాన్ని, కానీ దానివల్ల నీ పాదముల ఎందుకు భక్తిపోకూడదు. అది నేను ఈ శరీరంతో అనుభవించి నీ పాదములను పట్టుకునే కూడిక పోకుండా నేను సేవింపక ఆపదలుకోవడమని, నిత్యోత్సవం పంపని, జలమత్తుండమని, సంసార మోహం పైకొనని, జ్ఞానము కలిగని, గ్రహగతి పని మీరు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తి. దురితము ఎంత శక్తివంతం అంటే, ఈశ్వరుడే నీ పక్కన ఉన్నా దురితం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈశ్వరుడే చెప్తారు ఈ మాట. పాండవులు అంతటి మహాభక్తులు, శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి రాలేదనే కష్టం. ద్రౌపదీదేవి గారి పాత్ర భారతమైనటువంటి ఐదుగురు భర్తలతో పాతివత్యాన్ని పాటించిన మహాకవి. అసలు లోకంలో మీకు ఊహ కద్దనటువంటి విషయం అది. అటువంటిది అసలు లోకంలో మీరు ఎక్కడైనా ఒక ఆనందాన్ని కూర్చోబెట్టి, ఐదుగురు పురుషుల్ని కూర్చోబెట్టి, ఐదుగురు పురుషులతో ఒక స్త్రీకి వివాహం చేయడం మీరు ఇలా. ద్రుపదుడు తన కూతురుని ఐదుగురితో వివాహం చెయ్యాలని తెలుసుకున్న తర్వాత ముక్కును వేలేసుకుని వెనక్కి పడిపోయాడు. ఏమిటి ఆశ, నా కూతురు ఏమిటి, ఆవిడ యజ్ఞ సంభవ ఎందుకు నుంచి యవనంలో పుట్టింది, అంతటి కూతురు అర్జునుడికి పెళ్లి చేయాలని కోరుకున్నాను. అలాంటిది ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు ఐదుగురు పెళ్లి కొడుకులు కూర్చోబెట్టి పిల్లలు కన్యాదానం చేయాలి. ఐదుగురు కామంతో చూస్తారా? అన్నగారు కామంతో చూసిన పిల్లలు తమ్ముడు కామంతో చూస్తారా? ఇది సృష్టి మర్యాదకే అతిక్రమణం కదా. ఇలా ఎలా చెయ్యాలని అడిగాడు. వ్యాస భగవానుడు వచ్చి చెప్పాడు, ద్రౌపదీదేవి యొక్క జన్మన కర్మలో ఉన్న రహస్యమేమో, ఎందుకు ఐదుగురు భర్తలకు ఇవ్వవలసిన అవసరం ఉందో చూపించాడు. సరే ఇప్పుడు మళ్ళీ నేను భారతంలోకి ప్రవేశించడం కష్టం అనుకోండి. ఐదుగురు భక్తులని వివాహం అడిగింది. ఐదుగురు భక్తులని ధర్మం తప్పకుండా ఒక చాటం చేసింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు అజ్ఞాతవాసం చేయడానికి ముందు అరణ్యమాసంలో ఉండగా సత్యభామదేవి వచ్చి ద్రౌపదికి అడిగింది, ఒక్క భక్త కృష్ణుడే కూతురు కట్టుకోలేకపోతున్నా, ఐదుగురిని ఎలా కట్టుకున్నారో నన్ను చెప్తూ అడిగింది. అటువంటి ద్రౌపది మహాపతివ్రత తల్లి. అటువంటి ద్రౌపదీదేవి ఐదుగురు భక్తల వలన ఐదుగురు పుత్రుల్ని అంది. వాళ్ళకి ఉపపాండవులని పిలుస్తారు. మీరు ఏదైనా చాలా సంపాదించిన, చాలా ఐశ్వర్యం ఉన్నా, లేకపోతే పాండిత్యం ఉన్నా, ఏమీ లేకపోయినా ఏం కోరుకుంటారు? గృహస్థాశ్రమంలో ప్రవేశించేందుకు బిడ్డలు ఉండాలని కోరుకుంటారు. నా తర్వాత నా ఇంటి సింహాసనానికి మంగళహారం ఇచ్చేవాడు ఉండాలని నేను కోరుకుంటాను. పాండవులు ఇంత కురుక్షేత్ర యుద్ధం చేసి శత్రువులందరినీ పట్టు పెడితే ఈ వచ్చిన రాజ్యాన్ని అనుభవించేది ఎవరు అనుభవించాలి? వీళ్ళ తర్వాత వారసులు ఉపమానులు, ఐదుగురు ద్రౌపదీదేవి కుమారులు వాళ్ళు అనుభవించాలి. ఒకే రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి ఐదుగురు పిల్లల యొక్క పుట్టుకలు నిద్రపోకుండా పోషించారు. ఐదుగురు చచ్చిపోతే ఈ విషయం అప్పశయ్య మీద పడుకున్న భీష్ముడికి వెళ్ళి చెప్పారు. ఏమన్నా భీష్ముడు, అయ్యో దీనికి అంతలా ఆయన చంపేశారు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఆయా పక్కనది అనాలి. ఆయన అలా అనలేదు. ఇవి నిరుతులు భాగవతం. ఈ పద్యాలు నోటికి ధారణలోకి వస్తే నీకు ఏవైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు లొంగిపోతుంది శీలం. ఒక కష్టంలో లొంగిపోకుండా, ఒక సమ్మానంలో లొంగిపోకుండా తన పథంలో నాకు నడిచి వెళ్ళిపోగలగడం శీలం. చూడండి, భీష్ముడు అన్నాడు, ఏమి చిత్రమైన మాట ఏది, రాజట ధర్మజుడు. నిన్న రాత్రి ఈ కాలంలో వెళ్ళిపోతుంటే శ్రీనివాస్ గారు దీని గురించి ప్రస్తావన చేశారు నాతో, రాజట ధర్మజుడు. ఇప్పుడు ఎవరు రాజ్యం చేస్తున్నారు? కౌరవులు లేదా? కౌరవులు లేవు అంటే పాండవులు కూడా కౌరవులు లేదు. ఎందుచేతంటే అందరి కులవృక్షములకు సంబంధించిన వారే. నేను అంటున్నది కృతాశ్రమాల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ దుర్యోధనాలు మరణించారు. కాబట్టి రాజవరు రాజట ధర్మజుడు స్వరాజసుడుంట కంది శాస్త్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట ఉగ్రగదాధరుడు భీముడై యాజిని తొడువచ్చునట ఆపద కలుగుడే విచిత్రము. ఇప్పుడు రాజు ధర్మరాజు ధర్మరాజు గారి పక్కన ఉన్నటువంటి అర్జునుడి చేతిలో ఉన్నది గాంధీవం. అసలు ఆ గాంధీవాన్ని ఇలా ఎత్తి పట్టుకుంటే దాని మెరుగు చూసి కొన్ని వేల మంది నిధులు చచ్చిపోతారు. విరాటపడుతుంది కానీ గాంధీవం అంటే రావట్లేదు. దానికి పిండినాడిని కట్టి తక్కారం చేస్తే కొన్ని వేల మంది చచ్చిపోతారు. అటువంటి గాంధీవును పట్టుకున్నవాడు శాంతమోద్వేజకుడైన వాడు సురరాజసుడుంట. సాక్షాత్తు ఇంద్రుడు కొడుకు అర్జునుడు గాంధీవం పట్టుకున్నాడు. పోనీ సారథ్యం ఎవరు చేస్తున్నారు? సర్వభద్ర సంయోజకుడైన వాడు కృష్ణుడు సారథి అట. అందరికీ భద్రము చేకూర్చేటటువంటి వాడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు. పోనీ యామారి ఉన్నాడండి అంటావా? ఉగ్రగదాధరుడు విముడై యాజికి తోడవచ్చునట. ఎప్పుడు ఇలా కథ పట్టుకుని శత్రువుల మీద అడిపోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి భీమసేనుడు అర్జునుడి పక్కన ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ ఐదుగురు పిల్లల్ని వాళ్ళు ఉన్న శిబిరాల్లో నుంచి ఒక్క రాత్రి ఒక్కడు పిల్లల కోసం వెళ్ళిపోయాడంటే ఏమనాలి అనపదని? ఏమి చిత్రము, ఏమాశ్చర్యము! ఇది కదా ఈశ్వరుడు అంటే. ఏ దురితమును తప్పించడానికి మొదలతో దాన్ని ఇచ్చేసాడు. ఏ దురితమును ఆపడానికి అవకాశం ఉంటుందో దాన్ని ఆపాడు. ఇది ఈశ్వరుడు అంటే ఒక వెయ్యి యూరోపియన్ ఇంజక్షన్లు కూడా ఇవ్వలేనంత శక్తిని ఈ పద్యాలు ఇస్తాయి. మీకు ఎప్పుడైనా వచ్చిన ఆపద వచ్చిందనుకోండి, మీరు కుమిలిపోరు, కందిపోరు. ఒకసారి విశ్వ స్తోత్రం, విశ్వ ప్రార్థన జ్ఞాపకానికి వస్తే వారు పొందిన కష్టంతో పోల్చిన నాడు మీరు పొందిన కష్టం ఎంత? మీరు మరి ఆలోచించండి, కృష్ణుడు పక్కన ఉన్నాడు. ఇప్పుడు పాండవులు ఏమన్నాయి? నిన్ను నమ్ముకున్నాం, నిన్ను ఆరాధన చేశాం, నువ్వున్నావని నమ్ముకున్నాం, ఎవరక్కర్లేదు, నా రథం మీద కూర్చోమని అడిగాం. ఐదుగురు ఉప పాండవులు ఈ యుద్ధ భూమిలోనే పట్టుకుపెట్టేశాం. కనీసం అంతఃపురానికి వెళ్ళేందుకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు నీ నీకు కూర్చేయరు? ఎందుకు నీ నీకు నమ్ముకోవడం అడగాలి? వాళ్ళు అలా అన్నారని మీరు అనుకుంటున్నారా? అశ్వత్థామని పట్టుకోవడానికి అర్జునుడు వెళుతుంటే మళ్ళీ కూర్చుంటే సారథి బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ విడిచిపెడితేనే అను అర్జునుడు వేసిన దాన్ని అశ్వత్థామ వేసిన దాన్ని రెండింటిని ఉపసంహారం చేయించినవాడు కృష్ణుడు. తీరా తీసుకొచ్చిన తర్వాత ద్రౌపదీదేవి అంది ఉద్రేకం మూలనాలు శస్త్రధరులై యుద్ధాముని నేరు నుంచి ద్రోహంపులు నీకు చేతులు బలోచేకం పులన్ చీకటి భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢక్రియా హీరులను నిద్రాసక్తుల సంహరింపనట నీ చేతులు ఇట్లాడేనో. నిద్రపోతున్న వాళ్ళు, శిబిరంలో ఉన్నవాళ్ళు, యుద్ధ భూమిలో లేని వాళ్ళు, ఆయుధం పట్టని వాళ్ళు, పసిపిల్లలు ఎలా సంపిస్తారా నిద్రలో? ఎంత కష్టంరా, ఎంత తప్పు పట్టేశారా పైకు, ఎందుకు సంపిస్తావు అని అడిగితే ఆవిడ మాట అంది, అయ్యయ్యో ఎందుకు తీసుకొచ్చారు ఇన్ని కట్టేశాక రథానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా నా ఇద్దరు కూడా? మన పిల్లల్ని చంపేశారా, ఇలా తీసుకొచ్చారా, ఏం చంపేస్తారా, ఏం తప్పు తప్పు విడిచిపెట్టేయండి. ఎందుకు విడిచిపెట్టాలి? అక్కడ పుత్రశోక జనితాముల భావం షణ్ణ చిత్తమై పొగుచునున్నవన్ని నిమోలకి రీతి విభక్తు చేసి నేను ఇక్కడ నిచ్చి తెచ్చుక తగిప్పని లే భవదీయమాపనే ఎక్కడ ఎట్టి శోకమున ఎక్కి ఎత్తుచు పొగుచుండదో. నేను పిల్లలు పోయి ఏడవడం ఒకెత్తు, నేను ఏడుస్తున్నాను నా కత్తలకు గురువు ద్రోణాచార్యుడు. ద్రోణుడి కొడుకు అశ్వత్థామ ఆత్మామై పుత్రనామాసి గురువుకి గురుపుత్రుడికి భేదం లేదు. గురువుని బంధించడం ఎంత పాపమో, గురుపుత్రుడిని బంధించడం అంత పాపం. చచ్చిపోయిన పిల్లల గురించి నేనే ఏడుస్తున్నాను. అంత పోయాడు ఉన్న ఒక్క కొడుకు పోతాడేమో అర్జునుడి చేతిలో అని బెండ పెట్టుకుని ఎంత ఏడుస్తుందో అయ్యాల అమ్మ తీసుకెళ్ళి ఇచ్చి చెప్పింది పిల్లాడికి. భీముడు అన్నాడు కొడుకుల బట్టి చక్కనని కోపము నొందదు చెప్పిడి వెళ్ళి ద్రౌపది చంపలే నా పిడికిటి పోటులను వీరి శిరము భిన్నము చేసిన చూడు. ఇద్దరు ద్రౌపది పిల్లల్ని చంపేసిన వాడిని పట్టుకుని విడిచిపెట్టే 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 అంటుంటే, భూపుత్రుడా భూమిదా మీరు చంపకపోతే నా పిడిగుడ్లతో వీడి యొక్క శిరస్సుని ముక్కలు చేసేస్తాను. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, ఎవరికి ఎంత అర్థమైందో భగవత్ తత్వం చూడాలనుకుంటాడు. అర్జునుడికి చెప్పాడు భగవద్గీత, నష్టో మోహ స్మృతిర్వర్థ అన్నారు కదా, ఏమర్థమైంది నీకు భగవద్గీత అంటే? మోహం ఎంత విడిపోయిందో, ఎంత ఈశ్వరపూరిక ఉందో చూడాలనుకున్నాడు. ఆయన అన్నాడు, శ్రద్ధాన్ని తీసుకొచ్చాను కదా, మీ పిల్లల్ని చంపేశాడు నిజమే, అవ్యుడు శిశు హంత పురాత్మపురాతంతవుడు బ్రాహ్మణో మహంతవ్యమంతము కామున వీధికాటి ధర్మము. కాబట్టి ఏం చెయ్యాలి, వీటిని ఎలా రక్షించాలి, చంపావా అన్న విషయంలో ఏం చెయ్యాలో నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఎంత చిత్రమైన మాట చూడండి, ఇప్పుడు భగవాన్ చెప్పాడా ఏం చేయాలో? కృష్ణుడు భగవాన్ ప్రతి నమ్మారుగా, వీడు మంచివాడు కాడు, అర్జుడు కాడు, శిశుహంత దురాత్మకుడు, అతకాయి అతకాయి అన్నది చాలా పెద్ద మాట అండి, అతకాయి. కాబట్టి వీటిని చంపేసి తప్పేం లేదు, కానీ అర్జున బ్రాహ్మణో ధర్మం కాబట్టి ఏం చెయ్యాలో నువ్వేసి అంటే చంపేయాలా చంపబడదా? పిల్లల్ని చంపేశారు కాబట్టి చంపేసేయి, బ్రాహ్మణుని చంపబడదు కాబట్టి చంపకు, చంపాలా చంపబడదా? ఈశ్వర హృదయాన్ని పట్టుకున్నాడు అర్జునుడు. విశ్వశుద్ధుడు శక్రసూరుడు మహావీరుడు గోవాసి చే అశ్వత్థామ శిరోదముందరి చూడం మహారత్నము చెట్టి విలుగొచ్చుకొని అశ్వత్థామ యొక్క చుట్టు పోయి అందులో ఉండేటటువంటి రత్నాన్ని తాను తీసేసుకుని, జన్మత ఈ శిరస్సులో రత్నం ఉంది, రత్నం తీసేసుకుని బంధనములను విడిచిపెట్టి ఒక తోపు తోసి అవతలకి తగ్గి అవతలాచి. ఇప్పుడు విడిచిపెట్టారా చంపాడా? చంపినంత పని చేశాడు, ప్రాణం తీయకుండా ఉంది, ఆత్మధర్మములు పాటించాడు, ఈశ్వర వాక్కుని శిరసావరించాడు. ఇది భగవంతత్వం ఎదిగినటువంటి వారు తమకు వచ్చినటువంటి దురితమును పట్టుకుని ఈశ్వరుడి పాదముల ఎందు విస్మృతి పొందకుండా నిలబడేటువంటి లక్షణం ఈ మనుష్యుడిగా పుట్టిన వాడికి రావాలి. అంతేకాని ఈశ్వరుడు అంటే రెండు పూలేయడం, ఆయన మీ ఇంటి పాలేరుగా చూడటం, మీకు ఇంకా ఏ కష్టము రాకూడదు, చక్కగా తినేసుకుంటాలి, తినది జీర్ణం అయిపోతుండాలి, ఎప్పుడు అసలు కష్టమన్న మాట రాకూడదు, సినిమాకి వెళ్తే టికెట్లు దొరికిపోవాలి, అక్కడి నుంచి ఈశ్వరుడు. సినిమాకి టికెట్లు దొరకకపోయినా నేను ఎందుకు పూజ చేయాలనుకుంటా కొంతమంది ఆశ్చర్యంగా ఉంటున్నాను. సినిమా టికెట్లకి ఈశ్వరుడికి సంబంధం ఏంటంటే అంటే నేను కోరుకున్న నిబద్ధ ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు అనగా ఎవరు వాడి దృష్టిలో అంటే మీరు చేసే ప్రతి సంకల్పములు తీర్చేటటువంటి ఒక ఇంటి పాలేరు. యజమాని పాలేరుకి పని చెప్పచ్చా ఈ పని చెప్పకూడదా అని ఒక రెండు చెప్పులు బయటపెట్టిగా అంటే నేను యజమాని మీద బతుకుతున్నాను, ఆయన ఏం చెప్తే అది చేయడం నాకు శ్రేయస్సు, యజమాని చెప్పులు బయటపెట్టాలి. అంతేకాదు ఏంటంటే నేను ఏదో మీ పశువుల్ని రక్షించడానికి వచ్చాను, మీకు చెప్పులు పెట్టడానికి వచ్చానని అనడు పాలేరు. అలా ఈశ్వరుడు కూడా మీకు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం చేసి పెట్టాలని కోరుకుంటాడు అని శాస్త్రం అలా మాట్లాడలేదు. ఈశ్వరుడు దురితమును కాలరూపములో మీకు ఇచ్చువాడు, పాదములను పట్టుకుని నీకు సుఖం కావాలనుకుంటున్నావు కాబట్టి పాపము చేయకుండా పుణ్యమే చేస్తూ కొందరకి పుణ్య కూడా అయితే నాకు భగవంతుడు కావాలని గట్టిగా ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే నువ్వు చిట్ట చివరికి ఎవరిలోకి వెళతావు, ఆయనలోకి వెళతావు. ఇప్పుడు నువ్వు కానీ భగవంతుడి పాదాలు అంత గట్టిగా పట్టుకోవడం నీకు అలవాటైతే ఏమవుతుంది? నీకు వచ్చే గురితాన్ని ఆయన తీయడం కాదు, నీ కోసం ఎక్కడికి దిగిపోతారో తెలుసా అండి. ఇప్పుడు పాలేరు కాదు, పాలేరుకి ఏమైనా చెందామని ఉంటాడు అడుగుతాడు, అయ్యాడా లేదా అయ్యాడంటే భాగవతంలో అయ్యాడు, భారతంలో ఏమయ్యాడు, పార్థసారథి అని ఒక బిరుదు ఎక్కుతున్నాడు. ఏమిటి పార్థసారథి బిరుదు అని చెప్పండి, యుద్ధ భూమిలో సారథ్యం చేశాడు కదా, అంతకు మించి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడండి. ఎప్పుడైనా కాకినాడ నుంచి గుంటూరు రకం మీద వెళ్ళిపోతుంటే అర్జునుడు కృష్ణుడు సారథ్యం చేసినట్టు జరిగారు ఎక్కడైనా? అలా ఏం తెలియదు, యుద్ధంలో సారథ్యం చేసేది ప్రధానంగా కురుక్షేత్రం నందు సారథ్యం. మరి అటువంటి సారథ్యం చేసి పార్థసారథి అన్న బిరుది ఎందుకు పొందాడు? యుద్ధమునందు సారథ్యమునందు ఒక విచిత్రం ఉంటుంది. మీరు ఎప్పుడైనా యుద్ధములు ప్రతి సారథి అస్త్ర ప్రయోగము దీనికి సంబంధించినటువంటి ధర్మములు వంటి చదివితే ఒక లక్షణము మీకు తెలుస్తుంది. లోపల కూర్చున్న రథి ఒక రకమైన పాదుకులు తొడుక్కుంటారు, ఒక రకమైన పాదరక్షలు చేసుకుంటారు, ఎప్పుడూ చేసుకునే పాదరక్షలు చేసుకోరు. అది ఇద్దరు తిరిగి ఉంటాయి. యుద్ధంలో వాడేటువంటి పాదరక్షలు అంటే వేళ్ళ